పైనుంచి కిందకి ఒక దివ్య విమానం దిగింది. నందీశ్వరాకారంలో ఉన్న విమానం. ఆ విమానంలోంచి ఇద్దరు మహాపురుషులు దిగారు. ఒక ఆయన భృంగి, ఇంకొక ఆయన భృంగిరిటి. ఓ భక్తులారా, ఇది శివరాత్రి పర్వదినం. శివరాత్రి నాడు తెలిసి కానీ తెలియక కానీ శివుడి మీద ఏ నీళ్లు పోసినా అది శివాభిషేకమే. నోట్లో ఉన్న ఎంగిలి నీళ్లు ఉమ్మినా అది కూడా అభిషేకమే శివరాత్రి నాడు. భక్త కన్నా పేం చేశాడు? శివుడి మీద అభిషేకం చేయడానికి నీళ్లు తేవడానికి గిన్నెలు లేక నోటితో నీళ్లు పట్టుకొచ్చి ఆ నోట్లో నీళ్లు పుక్కిలి చుంబాడు శివుడి మీద. అదే అభిషేకంగా భావించాడు ఆయన. శివుడికి శివరాత్రి నాడు నీళ్లు నెత్తి మీద పోయటమే ముఖ్యం. ఆ నీళ్లు మంచినీళ్ళ, చెత్త నీళ్ళ, ఇంకో నీళ్ళ, ఆ నీళ్ళ, ఇవే ఒక్కర్లా. ఆవిడ తెలుసో తెలియకో తన ఒంటి మీద పడిన మురికి నీళ్లు శివలింగం మీద పోసింది. అదే శివరాత్రి నాడు మహాభిషేకం, జలాభిషేకం, అమృతాభిషేకం అనుకున్నాడు ఆయన. చేతిలో పడిన ఆకుని విసిరింది. ఆ ఆకుని ఎత్తి మీద పడగానే అదే బిల్వ పూజ కింద భావించాడు. ఒక్క బిల్వపత్రాన్ని శివుడి మీద శివరాత్రి నాడు వేసిన వాడు పొందే సంపద అంతా ఎంత కాదు, జ్ఞాన సంపద, ముక్తి సంపద పొందుతాడు. ఈమె పూర్వజన్మలో చేసిన గోహత్యా పాపం, అనేక రకాలైన మద్యాలు తాగిన పాపం, అవన్నీ ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు అనామకమైన ఒక లింగం మీద చేసిన అభిషేకం, బిల్వపత్ర పూజతో అన్నీ తుడిచిపెట్టుకుపోయి ఈవిడికి శాశ్వత కైలాసం ఇస్తున్నాం అని భృంగి, భృంగిరిటి అందరూ భక్తులు వింటూ ఉండగా చెప్పారు. ఇక్కడ ఇంకో విషయం కనిపెట్టండి. అక్కడున్న లింగం అనామక లింగం, అంటే దానికి పేరు లేదు. ఇక్కడంటే మన అదృష్టం, పరమ పవిత్రమైన జ్యోతిర్లింగం, మల్లికార్జునుడు వెలిసిన జ్యోతిర్లింగం ఉన్నది. అలాగే ఎన్నో జ్యోతిర్లింగాలు మనకున్నాయి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతురామేశం నాగేశం దారుకావని వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం కృష్ణేశంచ విశాలకే. ఇవి 12 జ్యోతిర్లింగాలు. ఇవి కాకుండా పంచభూతలింగాలు ఉన్నాయి. కంచిలో భూలింగం ఉంది, చిదంబరంలో ఆకాశలింగం ఉంది, జంబుకేశ్వరంలో జలలింగం ఉన్నది, అరుణాచలంలో అగ్నిలింగం ఉంది, శ్రీకాళహస్తిలో వాయులింగం, అంటే పంచభూతలింగాలు ఉన్నాయి. ఇవి కాకుండా స్వయంభూలింగాలు, అంటే శివుడు తనంత తాను లింగంగా మారితే ఎవరూ లింగాన్ని చెక్కి ప్రతిష్ఠించకుండా ఉంటే దానికి స్వయంభూలింగం అని పేరు. స్వయంభూ అంటే తనయంత తాను లింగముగా మారినవాడు, తనంత తాను పుట్టినవాడు. శివుడు కొంతమంది కోసం తనంత తానే లింగంగా మారిపోయాడు. ఇంకా మహాబలేశ్వర లింగం, ఆత్మలింగం, ఇలా ఇన్ని లింగాలు, చాలా గొప్ప లింగాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పూజ చేస్తే అనంత పుణ్యం. నిజానికి ఇప్పుడు ఈమె పూజ చేసిన లింగానికి అలాంటి లింగాలు ఏం కాదు. ఎవడో పేరు కూడా పెట్టకుండా తన చేత్తో ఒక లింగం ప్రతిష్ఠించాడు. అది కూడా దారిలో ప్రతిష్ఠించాడు, ఒక అడవిలో ప్రతిష్ఠించాడు. అనామక లింగం అని పేరు దానికి, పేరు కూడా లేని లింగం. అలాంటి లింగం మీదే శివరాత్రి నాడు తెలియక ఆకు విసిరి ఇన్ని నీళ్లు పోస్తే ఈవిడ మహాపాపాలు పోయాయంటే శివలింగాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో మీరు రోజు తాకి దాని మీద ఇన్ని నీళ్లు పోసి ఒక పత్రి వేసి తల నుదురు ఆ లింగానికి తగిలిస్తే మీరు ఎటువంటి పుణ్యం పొందుతారో ఆలోచించండి. ఆ పుణ్యం ఎంత అంత అని చెప్పలేము. కావలసిందల్లా శ్రద్ధ. అక్కడ ఆవిడ కష్టాల్లో ఉంది కాబట్టి కష్టాల్లో ఉన్నవాడు ఎలా పూజ చేసినా అంగీకరించాడు. కష్టము లేనప్పుడు మాత్రం మనం అలాంటి పూజ చేయకూడదు. అందుకు చెబుతున్నమాట, శివలింగమును నీవు ఎలా పూజించినా ఈశ్వరుడు సంతోషిస్తాడు. నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తిరిసుమంత ఎవ్వాడు పారవైచు కామధేనువు వానింటి గాడి పసరమల్ల సురశాఖి వానింటి మొల్ల చెట్టు. శివుడి శిరస్సు మీద ఇన్ని నీళ్లు చల్లినా అది అభిషేకమే. పత్తిని దూరం నుంచి అలా విసిరేసినా దగ్గరికి వెళ్ళలేక ఒక్కొక్కసారి స్పర్శ దర్శనం ఉండదు. అప్పుడు దూరం నుంచి ఎంత పత్తిని విసిరేసినా పర్వాలేదట, అది కూడా పత్రి పూజే. ఆ మాత్రానికి శివుడు సంతోషించి మనకి కల్పవృక్షాన్ని, కామధేనువుని దొడ్లో పెడతాడు, అంటే కోరిన కోరికలు తీరుస్తాడు. అటువంటిది పరమభక్తితో అత్యంత శ్రద్ధతో ఈశ్వర ఇంత చిన్న లింగరూపంలో ఇక్కడ మా కోసం సూక్ష్మ రూపంతో దర్శనమిస్తున్నావా, మేము ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాము, ఇవాళ రాగానే మాకు దర్శనమిచ్చావు అని ఆనందంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మీద నిజంగా శ్రద్ధతో నీళ్లు పోసి కళ్ళబట నీళ్లు కారుస్తూ ఇన్ని బిల్వపత్రాలు వేసి లేక పుష్పం వేస్తే ఆయన ఎంత ఆనందిస్తాడు. ఎంత శ్రద్ధ ఎక్కువ పెడితే మనకు అంత ఎక్కువ ఫలితం వస్తుంది. శ్రద్ధతో శక్తి వస్తుంది, అశ్రద్ధతో చేసిన పూజకే ఫలితం ఉందంటే ఇంకా శ్రద్ధ వల్ల ఎంత లాభం ఒకసారి ఆలోచించండి. సహజంగా జ్ఞానులు ఎప్పుడూ మనస్సు లగ్నము చేసి శ్రద్ధాపూర్వకంగా చేస్తారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అని గీతాచార్యుడు చెప్పాడు. నాయనా, నీవు శ్రద్ధతో ఏ పనన్నా చేస్తే నీకు జ్ఞానం ఎక్కువ వస్తుంది. శ్రద్ధావాన్, శ్రద్ధ కలిగిన వాడు లభతే జ్ఞానం, జ్ఞానమును పొందుతాడు. చదువుకునే రోజులు ఏం చేయాలి? ఆ చదువే లోకంగా ఉండాలి. ఇవాళ మీరు అడగచ్చు, ఇన్ని లక్షల శ్లోకాలు, ఇన్ని పురాణ కథలు, ఇన్ని పేర్లు ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు? కొన్ని చోట్ల అమాయకంగా నన్ను అడుగుతున్న వాళ్ళు ఉన్నారు, ఏమండి పలానా ఆవిడకి సౌమిని అంటారు, ఇంకొక ఆవిడ సౌపర్ణికి అంటారు, ఒకడు సుపర్ణుడు అంటారు, 100 మంది 1000 మంది పేర్లు టకటకా చెబుతారు. ఈ పేర్లు ఎలా గుర్తుంటున్నాయండి? కథలు ఎలా గుర్తుంటున్నాయి? పాత్రలు ఎలా గుర్తుంటున్నాయి? శ్లోకాలు ఎలా గుర్తుంటున్నాయి? ధర్మ సందేహం తీర్చేటప్పుడు ఫలానా పురాణంలో ఫలానా శ్లోకంలో ఉందని ఎలా చెబుతున్నారని? అది చెప్పడానికి నేను చదువుకున్నదైతేగా, నాకు భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం, శ్రద్ధ. శ్రద్ధతో చదవడం వల్ల చిన్నప్పుడు కంఠస్థం వచ్చాయి. చదువుకునే రోజుల్లో అది తప్ప మరొక లోకం లేకుండా చదవాలి. అప్పుడు కసిగా చదవాలి, బట్టి అలా వెయ్యాలి, చదివేటప్పుడు అర్థం తెలుసుకుని చెయ్యాలి. ఈ విద్యయే నన్ను నిలబెడుతుంది అనుకోవాలి. విద్య వల్ల సంపద పొందాలి, కానీ సంపదతో విద్య పొందడం కాదు. ఇవాళ చాలామంది చేస్తున్న పొరపాటు అదే. మనం బతకాలంటే రేపొద్దున విద్య కావాలి. విద్య ఈ లోకంలో మనల్ని అనుగ్రహిస్తుంది, చచ్చిపోయిన తర్వాత మోక్షమిస్తుంది. విద్య ఎప్పటికీ తరగని ధనం. దొంగలు నీ దగ్గరున్న డబ్బంటే ఎత్తికెడతారు, కానీ విద్యను ఎత్తికెళ్ళగలరా? మానవుడికి జేబులో 100 రూపాయలు ఉంటే ఏ దొంగాడో గుళ్ళోకి వెళ్ళి గోవింద గోవింద అనే లోపు జేబులో చేయటి పోయిందా పోయిందని 100 రూపాయలు పట్టుకుపోవచ్చు. కానీ నీ విద్యను ఎత్తికెడతాడు? నువ్వు చదువుకున్న వేదమో, నువ్వు చదువుకున్న బీటెక్కో ఇంకోటో దాన్ని పట్టుకెళ్ళలేడు. ఆ విద్యను ఎవడు పట్టుకెళ్ళలేడు. కాబట్టి అన్నిటికంటే విద్య గొప్పధనం. దాన్ని దొంగలు ఎత్తుకెళ్ళలేరు, దోచుకెళ్ళలేరు. ఆ విద్యని అన్నదమ్ములు పంచుకోలేరు. ఓ ఇల్లు ఒక ఆయన కట్టాడంటే అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములో రేపొద్దున పంచుకోవాలి. కష్టపడి మంధనిలోనో హైదరాబాద్లోనో 2 అపార్ట్మెంట్లు ఎదుర్కొంటే చెరో కొడుక్కి చెరోటి ఇవ్వాలని అనుమానం ఈ డబ్బు కాబట్టి. అదే విద్య అయితే ఎవడు పంచుకుంటాడు? అది ఎవడు పంచుకోలేడు, అన్నదమ్ములు పంచుకోలేరు. గవర్నమెంట్ వాడు నీవు సంపాదించిన డబ్బు కంటే ట్యాక్స్ వేస్తుంది, కానీ విద్యకి ట్యాక్స్ వేయలేరు. పొరపాటు కూడా. ఇప్పుడు నా వేదం మీద, నా పురాణాల మీద ఏం ట్యాక్స్ వేస్తారు? వేస్తే మాత్రం ఏం ఉపయోగం ఉంది? కాబట్టి విద్యని ప్రభుత్వం కూడా పన్ను వేసి లాక్కోలేదు. ఖర్చు పెడితే డబ్బు ఖర్చు అయిపోతుంది, కానీ విద్య అలా కాదు. వ్యయీకృతే వర్ధతయేవ నిత్యం, ఎంత ఖర్చు పెడితే అంత పెరుగుతుంది. అనగా ఇప్పుడు నేను రోజు ఈ శ్లోకాలు చెప్పగా చెప్పగా ఇంకా బలపడిపోతాయి. అవి చెప్పగా చెప్పగా పురాణాలు ఇంకా జ్ఞాపక శక్తి పెరిగిపోతుంది. చెప్పకుండా కొద్ది రోజులు దాచుకున్నాను అనుకోండి, నేను డబ్బు ఖర్చు పెట్టకుండా ఎలా అయితే మనుషులు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుంటున్నారో అలాగే, అమ్మో నా విద్య ఎవరికి పంచిపెట్టను, నాలో నేను దాచేసుకుంటాను అని మీరు రేపు పొద్దున్న చదువుకున్న ఆగమ శాస్త్రాలు రోజు బట్టియ్యం వేసిన వాటిని వల్లించకుండా ఊరుకుంటే కొద్ది రోజులకి మతిమరుపు వస్తుంది. రోజు రాజాధిరాజా అంటున్నారు కాబట్టి అవి గుర్తుంటున్నాయి. అంతేగా నేను చెప్పనండి, నేను దాచేసుకుంటానండి, ఈ డబ్బు అండి ఇది బయటికి పెట్టనండి అంటే కొద్ది రోజులకి జబ్బు వచ్చిపోతుంది, అది జ్ఞాపక శక్తి పోతుంది. కాబట్టి డబ్బులా కాదు, ఎంత ఖర్చు పెడితే అంత బాగా పెరిగే ధనం విద్యాధనం. అందుకనే విద్యాధనం సర్వధన ప్రధానం, అన్ని ధనాలలోకి గొప్పధనం విద్యాధనం. ఈ విద్యాధనం శ్రద్ధ వల్ల లభిస్తుంది. ఆ శ్రద్ధయే భగవంతుడి దగ్గరికి మనల్ని చేరుస్తుంది. శ్రద్ధగా చదువుకున్న విద్యకి ఈశ్వరుడు సంతోషిస్తాడు. కాబట్టి అన్నిటికంటే ఈశ్వర పూజలో నువ్వు పెట్టవలసినది శ్రద్ధ. అశ్రద్ధ వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఏం చేసినా శ్రద్ధగా చెయ్యాలి. అందుకే దానం చేసేటప్పుడు కూడా ఉపనిషత్తులు ఏమంటున్నాయి? శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం. నాయన, ఇచ్చేది ఎంతైనా శ్రద్ధగా భక్తితో ఇయ్యి. అశ్రద్ధయా అదేయం అంటే శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా ఇవ్వకూడదు. అన్నసత్రాల్లోకి మీరు పెడుతున్నారంటే ప్రేమతో అన్నం పెట్టాలి. వీళ్ళేమన్నా అడుక్కునే వాళ్ళు ముష్టాళ్ళా? అన్నం లేక రాలేదు ఇక్కడికి. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు నీకు అన్నం పెట్టం, నీకు డబ్బు కట్టు అనే నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఆ అన్నం అక్కడ పెట్టా పెట్టకూడదు, తినా తినకూడదు, అది మహాపాపం అని చెప్పాడు. ఎప్పుడు కూడా నువ్వు ఎంత శ్రద్ధగా పెట్టాలో ఇంటికి వచ్చిన ముష్టివాడికి కూడా, నాయనా నువ్వు పరమాత్మస్వరూపుడివిరా, సాక్షాత్ శివుడివి అని పెట్టాలి. పూర్వకాలంలో మహానుభావులు ఇంటికి వచ్చిన వాడికి కాళ్ళు కడిగి, అసలు శివదీక్షలో నియమం అది, శివదీక్షలో పూర్వం శివభక్తులైనటువంటి వీరశైవులంతా అలాగే చేసేవారు. శివభక్తి పరుణ్ణి, శివభక్తి కలిగిన వాడిని ఇంటికి తీసుకొచ్చి శివుణ్ణి పూజించినట్టు పూజించి కాళ్ళు కడిగి విభూతి పూసి కడుపు నిండా అన్నం పెట్టేవారు, సర్వము సమర్పించేవారు. అలా శ్రద్ధగా లేకుండా మనం ఏదన్నా పూజ చేస్తే దానివల్ల అనుకున్నంత ఫలితం రా. భగవంతుణ్ణి ప్రేమతో నిమరాలి, చంటి పిల్లవాడిని నిమిరినట్టు నిమరాలి. మనం తలంటి స్నానం చేసుకుంటున్నప్పుడు మన తలని ఎంత శ్రద్ధగా చూసుకుంటున్నామో అభిషేకం చేసుకుంటున్నప్పుడు అలా చూడాలి. నిజం చెప్పాలంటే నారదుడు ఒకప్పుడు భూలోకంలో అగస్త్యుడి వంటి ఋషుల్ని పిలిచి, ఓ ఋషులారా, శివుడికి అభిషేకం చేస్తున్నప్పుడు కొన్ని నియమములు పాటించండి, పురిటి స్నానం చేయించినట్టు చేయించండి అన్నాడు. ఓ చంటి పిల్లాడు పుట్టాడు మీ ఇంట్లో, మీ అమ్మాయికో మీ అబ్బాయికో పిల్లాడు పుట్టగానే ఏం చేస్తున్నారు అమ్మమ్మలు బామ్మలు? అబోహ మనవడు పుట్టాడు, మనవరాలు పుట్టిందని ప్రేమగా వచ్చి ఒళ్ళు జాగ్రత్తగా నిమిరి ఆ తలకి అంటించి స్నానం చేయిస్తారు. చంటి పిల్లలకి స్నానం చేస్తున్నప్పుడు ఎంత శ్రద్ధగా చేస్తాం, కళ్ళల్లో పులుసు పడకుండా, ఒళ్ళు మరీ కందిపోకుండా, నాబాబు ఎంత కోమలంగా ఉన్నాడో అని శుతిమెత్తగా స్నానం చేయించడంలా అంత శుతిమెత్తకంగా ఈశ్వరుడి లింగాన్ని అభిషేకించాలి. మన పిల్లల్నేమో మెత్తగా స్నానం చేయించి ఒళ్ళు అలిది నీళ్లు పోసి మనం కూడా జాగ్రత్తగా నీళ్లు పోసుకుని శివుడి దగ్గరికి వచ్చరికి మాత్రం ఢామ్ ఢామ్ అని పోసేస్తేలాగా ఆయన్ని కూడా కోమలమైన శరీరము కలిగిన పసిపాపగా చూచి నిమరాలన్నమాట. రుద్దేసి బర్ర బర్ర అని గాజులు పెట్టి తోవేస్తే ఆ శివలింగం ఏమైపోతుంది? భార్యామణి గాజుల చేత్తో వీపు తోమితేనే కందిపోయింది ఒక ఆయనకి. కోర్టులో విడాకులుక్కు వేశాడు తెలుసా మీకు ఆ విషయం? మీరు కావాలంటే అడగండి. ఆ మధ్యన ఒక హైకోర్టులో ఏమైనా వేశాడు తెలుసా? నాకు మా ఆవిడతో విడాకులు ఇప్పించండి ఎందుకు అని అడిగారు జడ్జి గారు. ఆవిడ రోజు కసి కింద ఈ గాజుల చేత్తోటి వీపు తోమేస్తోంది, వీపంతా కందిపోయింది, గాజులు గుచ్చుకుపోయాయి, వద్దంటే వెండల్లా నేనే తోముతానని వీపు రుద్దింది, కాబట్టి నేను ఆవిడతో పడలేనన్నట్ట. నీ భార్య గాజుల చేతులతో వీపు తోమితేనే తట్టుకోలేక కందిపోయిందని విడాకులకి వెళ్ళావే, ఈ చేతులతోటి వాటితోటి ఇష్టం వచ్చినట్టు శివుణ్ణి గర్ర గర్ర నరగదీస్తే ప్రమాదం కదా. అందుకని శివుణ్ణి ప్రేమగా అలా అలా నిమరండి. ఎప్పుడన్నా నేను కంకణాలు వేసుకొచ్చినప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఈ కంకణం ఎక్కడ శివుడికి తగులుతుందో అని బాధపడిపోయి వెనక్కి లాక్కుని ప్రేమగా అలా పోసి అలా అలా నిమురుతానన్నమాట. ఏమిటో ఈ మల్లికార్జునుడి లింగాన్ని ఎప్పుడు ముట్టుకున్నా కోమలమైన మృదు తల్పల్లా అనిపిస్తుంది ఆయన తల. ఎంతో ప్రేమగా ఆయన తల నిమురుతూ ఉంటే ఆ జటాజోటాలు మెత్తగా గులాబీ రేకుల్లో ఉంటాయన్నమాట. అది శివుడి శిరస్సు. ఆ శిరస్సు మీద వెంట్రుకలు ఉన్నాయి, ఆ వెంట్రుకలు కావు గులాబీ రేకులు. ఆయన తల కోమలంగా ఉంది, కొంచెం గట్టిగా పావితే ఆయన తల కందిపోతుందేమో, ఆయనకి తలనొప్పి వస్తుందేమో అనే భావన కలుగుతుంది నాకు ఎప్పుడు చూసినా. ఆయన అలా శిరస్సు రూపంలో దర్శనమిస్తున్నాడు, అందుకే కాసేపు ఏం మాట్లాడలేకపోతున్నాం. ఆ శిరస్సు మీద, ఆ కోమలమైన శిరస్సు మీద, బంగారం లాంటి మెత్తని శిరస్సు మీద ఆ పాలు పోస్తూ ఉంటే ఏమి తెలియని ఆనందం వస్తుందో, ఆ నీళ్లు పోస్తూ ఉంటే గంగలో గంగ పోసినట్టుందనమాట. శివుడి జటాజోటంలో గంగ లేదు, ఆ గంగలో మళ్ళీ గంగ పోసినట్టు ఉంటుంది. ఈ భక్తి భావనతో శివుడిని పట్టుకుంటే ఆయన మనల్ని దగ్గరికి తీసుకోకుండా ఉంటాడా? అందుకని ఈశ్వరుడి దగ్గర చిత్తశుద్ధి, భక్తి, కోమలత్వం, ప్రేమ ఉండాలి. అరగదీసేమన్నారు కదా అని బర్రను అరగదీసి పట్టుకుపోకూడదు అని శాస్త్రం అన్నమాట. పసిపిల్లవాడిని చూసినట్టు చూడండి అని. బాగా ప్రాచీన కాలంలో ఇక్ష్వాకు వంశంలో ఒక మహారాజు పుట్టాడు. ఆయనకి మిత్రసహుడు అని పేరు. చాలా పరాక్రమం కలిగిన వాడు. ఇక్ష్వాకు వంశస్థులంతా మహావీరులు. అందులో మిత్రసహుడు చాలా గొప్పవాడు. ఆయన భార్య పేరు మదయంతి, పరమ పతివ్రత. ఈ దంపతులిద్దరూ వశిష్ఠుడు గురువు వీళ్ళందరికీ, అయోధ్యా నగరాన్ని పరిపాలించే వాళ్ళందరికీ కులగురు వశిష్ఠుడు. మిత్రసహుడి తర్వాత 14 తరాలు గడిచాక అందులో రఘుమహారాజు పుట్టాడు. రఘుమహారాజు గారు పుట్టిన వంశంలో రాముడు పుట్టాడు. దాన్ని బట్టి ఎంత ప్రాచీనుడు ఆలోచించండి. ఇక్ష్వాకు యొక్క వంశంలో 3వ తరం వాడు మిత్రసహుడు. ఆ మిత్రసహ మహారాజు గారు గురుభక్తి కలిగిన వాడు. వశిష్ఠుణ్ణి కులగురువుగా పెట్టుకుని ఎన్నో యజ్ఞాలు చేశాడు. నిరంతర శివపూజ ధురంధరుడు. అయోధ్యా నగరంలో ఇప్పటికూడా అమ్మవారి ఆలయం ఉంది. శివుడు అమ్మవారు పక్కపక్కనే ఉంటారు. అక్కడ అమ్మవారికి అంబిక అని పేరు, ఈశ్వరుడికి అంబికేశ్వరుడు అని పేరు. రోజు ఇక్ష్వాకు వంశస్థులంతా శివాభిషేకం చేసేవారు. అయోధ్యా నగరంలో సరయూ నది జలం పట్టుకొచ్చి శివుణ్ణి అభిషేకం చేసేవారు. దేవీ భాగవతంలో సుదర్శనుడు అనే రాజుగారు అమ్మవారిని పూజించి, అయ్యవారిని పూజించి ఆ ప్రసాదం తినకుండా ఎప్పుడూ రాత్రి నిద్రపోయేవాడు కాదని ఉన్నది. మిత్రసహుడు ఒకసారి అడవికి వేటకి వెళ్ళాడు. పూర్వకాలంలో క్రూరమృగములు బాగా పెరిగిపోతే ఈ క్రూరమృగములు ఓళ్ల మీద పడి ప్రజల్ని హింసిస్తూ ఉంటే క్రూర మృగాలను వేటాడి ప్రజల్ని రక్షించడానికే వేటకి వెళ్ళేవారు. అనవసరంగా వేటాడేవారు కాదు. అడవిలో ఉన్న జంతువుల్ని అన్యాయంగా చంపితే మహాపాపం. అందున కలియుగంలో వేట సంపూర్ణంగా నిషిద్ధమని చెప్పారు. కలియుగంలో వేటాడేవాడికి మాత్రం పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. అడవి జంతువులు ఏమైనా కనపడితే వాటిని కొట్టకండి, అడవి పందిని తినకండి, లేడిని తినకండి, నెమళ్ళని చంపకండి. అసలు ఈ శ్రీశైల క్షేత్రంలో ఏ జంతువు జోలికి వెళ్ళకుండా, జంతువులన్నీ ప్రమథగణాలు గుర్తుపెట్టుకోండి. శ్రీశైల క్షేత్రంలో కనబడే ఎలుగుబంట్లు, పులులు, ఒకవేళ కనబడితే పాములు, ఇవన్నీ కూడా ప్రమథగణాలు. ప్రమథగణములు ఈ రూపంలో తిరుగుతాయి అని అగస్త్య మహర్షి లోపాముద్రతో చెప్పాడు. కాబట్టి అనవసరముగా ఏ జంతువు జోలికి వెళ్ళకూడదు. ఇక్కడున్న వాళ్ళు ఒకళ్ళొకళ్ళు తిట్టుకోకూడదని శాస్త్రం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కారణజన్ములు గనక. ఆ రోజుల్లో మహారాజులు కేవలం క్రూర మృగాలు పెచ్చు పెరిగి ఓళ్ళ మీద పడి ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే ప్రజల్ని రక్షించడానికి వేటకి వెళ్ళి కొన్ని జంతువుల్ని చంపి అడవిలోకి దూరంగా తోలేసేవారు తక్కిన జంతువుల్ని. ఒకసారి క్రూర మృగములు పెచ్చు పెరిగిపోయి అయోధ్యానగరం లోపలకు వచ్చి పడిపోతూ ఉంటే వాటిని శిక్షించి ప్రజల్ని రక్షించటానికి మిత్రసహ మహారాజు గారు అడవికి వెళ్ళాడు. అడవిలో వేటకు వెడుతూ దారి తప్పాడు. భయంకరమైన క్రూరమైన అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇదేంట్రా అడవిలో దారి తప్పాను, ఎటు వెళ్ళాలి మళ్ళీ నా నగరానికని ఆయన రాజుగారు తిరుగుతుంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు కనిపించింది. 8 యోజనముల పొడవున్నది ఏకంగా, అంత పెద్ద మర్రి చెట్టు. యోజనమంటే 8 మైళ్ళు. 8 యోజనములంటే 8 8లు 64 మైళ్ళు ఉందిట ఆ కొమ్మలు. దాన్ని బట్టి ఆలోచించండి, శాఖోపశాఖలై. ఇప్పుడు ఇక్కడ కూడా అనంతపురం దగ్గర ఆ కదిరి దగ్గర తిమ్మమ్మ మాను అని ఒకటి ఉన్నది, ఎంత పెద్దదండి, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కింది. నేను కదిరిలో నరసింహస్వామి సన్నిధానంలో భాగవత్ సప్తాహం చేసినప్పుడు యాదాళం అశ్వత్థనారాయణ గారని ఒక బెంగళూరు భక్తుడు, ఆయనే కార్యక్రమం పెట్టించాడు. ఆయన ఇప్పుడు బెంగళూరులో ఉంటారు. ఆయన నన్ను కారులో స్వయంగా తిమ్మమ్మ మాను దగ్గరికి తీసుకెళ్లారు. మతిపోయిందనమాట అది, ఎన్ని ఓడలు దిగిపోయి అలా 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 పెరిగిపోయిందంతే. ఒకే చెట్టు అంత వైశాల్యంతో ఉన్నది. ఒక మర్రి చెట్టును మీరు చూడాలంటే తప్పక మీరు తిమ్మమ్మ మాను చూడవలసిందే. బహుశా ఇక్కడికి దగ్గరేమో కనుక్కొని మీరు అడ్రస్ తెలుసుకుని వీలుంటే ఒక్కసారి చూడండి. అంత పెద్ద మర్రి చెట్టు ప్రపంచంలో లేదు. అందుకని దాన్ని గిన్నెస్ బుక్లోకి ఎక్కించారు. ఆ కొమ్మలు ముట్టుకుని మనం పెక్కకుండా చుట్టూత ఎక్కడికక్కడ ఇలా కంచెల్లాంటివి కట్టారన్నమాట. ఆ రోజులలో 64 మైళ్ళు ఉందట ఏకంగా ఆ చెట్టు. పెద్ద వటవృక్షం, ఆ ఓడలు కిందకి దిగిపోయి మళ్ళీ ఓడలు కూడా కిందకి భూమిలోకి చొచ్చుకుపోయాయి. అటువంటి మర్రి చెట్టు దగ్గరికి ఈ మిత్రసహుడు వెళ్ళాడు. నా అనుమానం శివపురాణంలోని ఈ మిత్రసహుడి కథని చదివే మహానుభావుడు కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యతలో మర్రి చెట్టు మీద ఒక పద్యం రాశాడు. కాంచన్ వైష్ణవుడర్ధయోజన జటాఘాటోత్త శాఖోపశాఖాంచాట చరన్మరుద్రవదవీయ ప్రేషిదోద్యచ్చదోదంచీటకృతవ్రణచ్చలన లిప్యాపాదితాధ్వంజ నిస్సంచారాత్త మహాఫలోపమ ఫలస్ఫాయద్వటక్ష్మాజమున్ అని కృష్ణదేవరాయలు ఆముక్తమల్యతలో ఇంత ఏకసమాసంతో రాసేశాడు. అక్కడ అర్ధయోజనం, ఇందులో 8 మైళ్ళు అన్న, 8 8 64 అన్నా, అక్కడ అర్ధయోజనం అంటే 4 మైళ్ళు ఉందిట ఒక వటవృక్షం. ఆ వటవృక్షం శాఖోపశాఖలతో ఉన్నది. అలా ఓడలు 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 దిగిపోయి ఎక్కడికక్కడ ఓడ కిందకి దిగి మళ్ళీ భూమిలో ఇరుక్కుపోవడం, దానికి వేళ్ళు వచ్చేయటం, దానికి ఆకులు ఉన్నాయని రాశాడు. అలాంటి విశాలమైన వటవృక్షాలు కేకారణ్యాల్లో ఉంటాయి. ఇక్కడ కూడా నేను పొద్దున్న బ్రహ్మగారిని అడిగాను, ఇదేం చెట్టు అండి అని. ఇది కూడా మర్రి చెట్టులో ఒక రకం ఉన్నారు. అమ్మవారి ఆలయం నుంచి బయటకు వస్తూ ఉంటే కళ్యాణ మండపం దగ్గర అది ఎంత బాగుందండి, సన్నగా ఓడలు దిగి ఉన్నాయి. ఈ అరణ్యాలలో విచిత్రమైన ఎన్నో రకాల వటవృక్షాలు ఉన్నాయి. మర్రి చెట్లన్నీ ఒకే రకంగా ఉండవసమా, మర్రిలో కూడా రకరకాలు ఉన్నాయి. కదంబ వృక్షాల్లో కూడా 84 రకాల కదంబ వృక్షాలు ఉన్నాయి. మా పీఠంలో ఉన్న కదంబం లాంటివే కాకుండా ఇంకా చాలా చిత్రచిత్రాలైనటువంటి చెట్లు ఉన్నాయి. సృష్టి యొక్క రహస్యం అది. కాబట్టి ఎందుకు చెబుతున్నాను, ఆ అడవిలో మిత్రసహుడికి 64 మైళ్ళ పొడవున్న ఓ చెట్టు కనపడింది. ఈ చెట్టు దగ్గరకు వచ్చాడు రాజుగారు. ఆ చెట్టు చుట్టూత పెద్ద పెద్ద పుర్రెలు, ఎముకలు ఉన్నాయి. ఏ వేపు చూచిన దుర్వాసన, గుట్టలు గుట్టలుగా మానవుల యొక్క కపాలాలు, తలలున్నాయి. ఎవరో మనుషుల్ని చంపి ఆ మాంసం అంతా తిని నాకేసి పుర్రిని, ఎండిపోయిన పుర్రెలు అక్కడ పారేశారు. ఆ పుర్రెలు కొన్ని ఎండి కొన్ని పచ్చిగా ఉండి దుర్వాసన వస్తున్నాయి. ఇంకా కంకాళాలు, చేతుల ఎముకలు, ఇలా రకరకాలుగా విఠలాచార్య సినిమాలో కనిపించే భూత ప్రేత పిశాచాల్లో ఉన్నాయన్నమాట. ఈ రాజుగారికి మతిపోయింది. నా సామ్రాజ్యంలో ఈ మర్రి చెట్టు కింద ఇన్ని భయంకరమైన అస్థిపంజరములా, దుర్వాసనతో కూడిన అస్థిపంజరాలా, అంటే ఇక్కడెవరో రాక్షసులున్నారు, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన పరాక్రమవంతుడు ఈ మిత్రసహుడు పరిపాలిస్తున్న రాజ్యంలో మనుషుల్ని చంపి తినేవాళ్ళు ఎవరు వాళ్ళు అని రాజు కన్నెర్రజేసి చూశాడు. ఇంతలో ఆ మర్రి చెట్టు మీద నుంచి ఓ భయంకరుడైన రాక్షసుడు కిందకు దూకాడు. వాడు చాలా పెద్ద తాడి చెట్టు అంత పొడుగున్నాడు, గుండు బోడిగుండు, వాడికి పెద్ద పెద్ద కోరలున్నాయి, తీవ్రమైన గోళ్ళు ఉన్నాయి వాడికి. వాడు కిందకు దూకి ఎవడో ఇంతకాలానికి దొరికాడు మళ్ళీ మానవుడు, ఈ మధ్యకాలంలో ఈ రాక్షసుడు ఇక్కడున్నాడు ఈ అడవిలోనని తెలిసి ఇక్కడికి మాట వరసకు కూడా ఎవడో మనుషులు రావడంలా. ఈ రాక్షసుని చూచి భయపడిపోయి మనిషి అన్నవాడు అక్కడికి రావడం లేదట. దాంతో వీడికి ఈ మధ్యకాలంలో మనుషులు దొరకడంలా, ఎంతసేపు జంతువుల్ని ఏనుగుల్నే తింటున్నాను పీనుగులుగా చేసుకుని ఇంతకాలానికి మంచి బలమైన మనిషివాడు దొరికాడు. ఎన్ని మాంసాలున్నా నరమాంసం తింటూ ఉంటే అప్ప ఆ రుచే వేరు అనుకుంటూ నాలికలా బయట పెట్టుకుంటూ వచ్చాడు వాడు. నరమాంసం మరిగిన రాక్షసులు ఇంకో మాంసం తినలేరట. ఆ నరమాంసంలో మరి ఏం రుచి ఉందో కానీ దానికి అలవాటు పడ్డాడా, ఇక ఆ మానవుడు ఇంకో మాంసం తినలేడు అని పదే పదే పురాణాలు అవి చెప్పాయి. అందుకే ఈ రాక్షసుడు ఆ దొరికింది నరమాంసం నరమాంసం అనుకుంటూ కిందకి దిగాడు. వెంటనే రాజుగారు తీవ్రమైన అర్ధచంద్రాకార బాణం విడిచిపెట్టాడు. ఆ అర్ధచంద్రాకార బాణం, ఆ రాజుగారు చాలా గొప్ప విలుకాడు, మహావీరుడు, అందున ఆ బాణం కూడా చంద్రుడి రేఖ ఎలా ఉంటుంది అర్ధచంద్ర రేఖ అలాంటి బాణం. ఆ బాణం బలంగా చెవిదాకా లాగి విడిచిపెట్టగానే ఆ బాణం వచ్చి వాడి తలకాయని నరిక అవతల పారేసింది. ఒక్కే ఒక్క బాణంతో ఈ మిత్రసహుడు ఆ భయంకర రాక్షసుడి తల నరిక అవతల పారేశాడు. ఆ రాక్షసుడికి ఒక తమ్ముడు ఉన్నాడు, అమ్మ బాబోయ్ మా అన్నయ్యని ఈ రాజుగారు చంపాడు, నేను కనబడితే చంపేస్తాడని అట్నుంచి అట్టే చెట్టు అవతల నుంచి పారిపోయాడు. ఈ రాక్షసుడికి బోలెడంతమంది భార్యలు పిల్లలు వాళ్ళంతా ఈ రాజుగారిని చూసి కకావికలై పారిపోయారు, తలో దిక్కుకి పారిపోయారు. రాక్షసుడు పారిపోయిన వాళ్ళని చంపడం ఎందుకు, ఈ రాక్షసులు పారిపోతున్నారనుకుని రాజుగారు దయతో, ఒరేయ్ రాక్షసులారా, ఈ దుర్మార్గుణ్ణి ఒకడిని చంపాను, మిగతా వాళ్ళని విడిచిపెడుతున్నాను అనుకోకండి, పారిపోతున్న వాణ్ణి, వెన్ను చూపించిన వాణ్ణి, శరణన్న వాణ్ణి ఈ ఇక్ష్వాకు వంశస్థులు అయోధ్యానగర రాజులు చంపరు, అందుకే విడిచిపెట్టాను. మళ్ళీ మీలో ఎవరైనా ఈ అడవిలో అడుగుపెట్టి మనుషుల్ని చంపి తిన్నట్టు తెలిసిందా, మీలో ఒక్కడిని బతకనివ్వను, జాగ్రత్త, ఈరోజు నుంచి మీరు పళ్ళు పలహారాలతో బతకండి, పండి అని హెచ్చరించి రాజుగారు ఇంటికి వెళ్ళిపోయాడు. దాంతో ఆ రోజు నుంచి రాక్షసుడి భార్యలు పిల్లలు పూర్తి శాకాహారులు అయిపోయారు. కానీ రాక్షసుడికి తమ్ముడు ఉన్నాడని చెప్పానే వాడు పారిపోయాడు.